The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం జూన్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవరం. మనం సద్గురు భక్తి గురించి మనం చెప్పుకుంటున్నాం, అలాగే అమృత బిందువుల గురించి కూడా చెప్పుకుంటున్నాం. 84 లక్షల జీవరాశులను భగవానుడు సృష్టించాడు అని అందరికీ తెలిసిన విషయమే. అందులో మానవ జీవితం అత్యుత్కృష్టమైనది, అతి ఉత్తమమైనది. మిగతా జీవులకు ఆహార నిద్ర మైథునములే వాటి జీవనము. కానీ మానవుడు ఈ అన్ని జీవరాశుల్లోనూ మొట్టమొదట జన్మించి క్రమముగా పుణ్యఫలముగా ఈ ఉత్తమ జన్మను, అంటే మానవ జన్మను తీసుకున్నాడు. ఈ విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది. మానవ జన్మలో మేధస్సు సంపాదించాడు, దాంతోపాటు కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలనే దుర్గుణాలను కూడా సంపాదించాడు. వాటిలో మునిగిపోయి భగవంతుడు ప్రసాదించిన మేధస్సునే పక్కన పెట్టేసి భగవంతుడు కల్పించిన మాయలో మునిగాడు. అందుకేనేమో మహాత్ములకు, కపట ఆషాఢభూతులకు భేదం ఎంత ఉందో తెలియక పనికిరాని ఉట్టి కబుర్లతో విలువైన జీవితాన్ని మానవుడు వృధా చేస్తున్నాడు. కామం అంటే కోరికల పుట్టగా మారి అవి తీరక క్రోధంతో లేదా లోభమోహాలతో, ధన బంధు యవ్వన గర్వాలతో వచ్చిన మదమాత్సర్యాలతో తానేం చేస్తున్నాడో తనకే తెలియనంతగా మానవత్వం మరచి ప్రవర్తిస్తున్నాడు. తలచినది వేరే, చెప్పేది వేరే, చేసేది వేరే, దేనికి పొంతన ఉండదు. కృతయుగంలో ధర్మము, అంటే మనం ధర్మ గోవు అంటున్నాం కదా, అది 4 పాదాలతో నడిచేది. త్రేతాయుగంలో 3 పాదాలతో, ద్వాపరంలో 2 పాదాలతో, ఇక ఈ కలియుగంలో కేవలం ధర్మం 1 పాదంతోనే నడుస్తూ ఉన్నది అని తెలుసు మనకి. మిగతా 3 పాదాలు అధర్మ ప్రవర్తనే కనిపిస్తున్నది. ఎక్కడ చూసినా కూడా, సమాజంలో ఎటు చూసినా మనకు తెలుస్తోంది. మరి త్రేతాయుగంలో రాముడు రావణాసురుడు ధర్మాధర్మాలుగా కనపడుతున్నారు, అలాగే ద్వాపరంలో కృష్ణ కంసులు. మరి నేడు కలియుగంలో ఒకే మానవులలో కాసేపు రాముడి తత్వం, మరి కాసేపట్లో రావణతత్వం గోచరిస్తున్నాయి. మరి దీనికి ఏం చేయాలి? అదే మరి మాయ అంటే. మాయను ఎప్పటికప్పుడు ఎరుకతో గమనించాలి. భగవంతుని ప్రార్థించి ఆయన కల్పించిన మాయ నుండి తమను ఉద్ధరించమని వేడుకుని దాని నుండి బయటకు వచ్చే ప్రయత్నంలో అహర్నిశలు జాగరూకతతో ఉండాలి. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. నీకు ఒక వరం కావాలి. మరి నీవు నీ కింది స్థాయి వారికి అలా చిన్న వరం ఇవ్వచ్చుగా, అంతే కదా. ఇప్పుడు మనకు ఒక వరం కావాలి, మనం దేవుణ్ణి అడుగుతున్నాం. మరి మన కింది వాళ్లకు మనం ఏదో జీతం పెంచడమో ఏదో అలాంటి చిన్న వరాలు మనం ఇవ్వచ్చుగా. అలా కర్మ సిద్ధాంతంతో నడుస్తున్న చక్రం ఇది, ఈ జీవిత చక్రం. శ్రీ దత్తాత్రేయుల వారు తన ఎందరో గురువులున్నారని చెప్పారు. అందులో ముఖ్యంగా 24 మందిని ఎంచుకున్నారు. మనము ఈ 24 గురువుల గురించి ఒక ప్రత్యేకంగా ఒకసారి చెప్పుకుందాము. ఆ 24 గురువులు ఎవరో జస్ట్ ఒక టచ్, అంటే ఎవరెవరు అనేది తెలుసుకుందాం. భూమి, వాయువు, ఆకాశము, జలము, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, కపోతము, అజగరము అంటే పాము, సముద్రుడు, మిడత, తుమ్మెద, ఏనుగు, మధుహారి అంటే తేనె పట్టును తీసుకెళ్లేవాడు, లేడి, చేప, పింగళ వేశ్య, కురరము అంటే పిట్ట, బాలుడు, కన్యక, శరకారుడు అంటే శరములు తయారు చేసేవాడు, సర్పము, సాలెపురుగు, పురుగు. దీని గురించి మనం చక్కగా డీటెయిల్డ్గా మరోసారి చెప్పుకుందాం. అదన్నమాట. అయితే ఇప్పుడు మనము ప్రతిసారి ఒక కాకడాహారతి, అంటే ఒక వారంది ఏంటి అని చూస్తున్నాం కదా. ఫస్ట్ ఆదివారంది చెప్పుకున్నాము, తర్వాత సోమవారం, ఇప్పుడు మనం మంగళవారంది చెప్పుకుందాము. అది ప్రతి మంగళవారం రోజు అక్కడ కాకడహారతి 16 వత్తులు వేసి స్వామివారి ముందు వెలిగించి చక్కగా చెప్పుకుంటారన్నమాట. చాలా బాగుంటుంది దత్త కాకడహారతి మంగళవారం రోజుది. నమో దత్త, నమో దత్త, దత్త దత్త, నమో నమో గురో దత్త, గురో దత్త, దత్త దత్త గురో గురో, దివ్యపాద నమో నమో దీనరక్ష నమో నమో దివ్యపాద దీనరక్ష నమో నమో స్వచ్ఛహస్త నమో నమో సుజనపక్ష నమో నమో స్వచ్ఛహస్త సుజనపక్ష నమో నమో ధీర హృదయ నమో నమో భక్త సదయ నమో నమో ధీర హృదయ భక్త సదయ నమో నమో కంబుకంఠ నమో నమో కంబ్రగాన నమో నమో కంబుకంఠ కంబ్రగాన నమో నమో మంజుహాస నమో నమో మోహనాంగ నమో నమో మంజుహాస మోహనాంగ నమో నమో యోగనేత్ర నమో నమో శక్తిపాత నమో నమో యోగనేత్ర శక్తిపాత నమో నమో సత్యరూప నమో నమో సచిదనంద నమో నమో సత్యరూప సచిదనంద నమో 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 దత్త నమో దత్త 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 నమో నమో గురో దత్త గురో దత్త 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 గురో గురో దత్త దత్త గురో గురో. చూసారా ఎంత బాగుందో? ఇది హిందోళ రాగంలో మధ్యమ శృతిలో ఆదితాళం త్రిశ్రగతిలో సాగేటువంటి చక్కటి కాగడాహారతి. మనము ఫస్ట్ ఒకటి చెప్పుకున్నాం కదా, ఏది ఆదివారంది, అది శ్రీదత్తదేవం శిరసా నమామి, అది రాగం సురటి తాళం ఏక ఖండగతి. మరి రెండవ వారంలో చెప్పుకున్నాం కదా సోమవారం దత్త 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 జై, అది ఆనంద భైరవి ఆదితాళం త్రిశ్రగతి. ఇలా చక్కటి రాగతాళయుక్తంతో సాగేటువంటి కాగడాహారతి చూసి తరించవలసిందే.
Namaste, this is Likita. You are now listening to My Media, the voice of India.
చేనేత కార్మికుల జీవన విధానం, వారి కుల దైవం, స్థితిగతులు, అనాదిగా వస్తున్న వృత్తిని నిలబెట్టుకోవడానికి వారు అనుభవిస్తున్న వేదన, వీటన్నింటినీ గురించి స్వయంగా పల్లెలకు వెళ్లి పరిశోధించి ప్రముఖ రచయిత్రి మందా భానుమతి గారు రాసిన నవల అగ్గిపెట్టెలో ఆరు గజాలు ఎంతో ప్రజాదరణ పొందిన ఈ నవలను నేను, అంటే మీ పగడాల నాగమణి, నా స్వరంలో నవలాలోకం కార్యక్రమంలో మీకు వినిపించబోతున్నాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శని ఆదివారాల్లో సాయంత్రం 5 నుంచి 5:30 గంటల వరకు ఈ నవల త్వరలో ప్రసారం అవనుంది. అంతేకాదండోయ్, ఈ నవల వీడియోలు కూడా మా మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్లో ఉంచబోతున్నాం. వినేందుకు సిద్ధమే కదా? వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మనము ఇదివరకు చెప్పుకున్నాం కదా మైసూరు ఆశ్రమం నుంచి భక్తిమాల అనేటువంటి చక్కటి మాసపత్రిక, ఆధ్యాత్మిక మాసపత్రిక, చాలా పలు భాషల్లో, అదే కాకుండా విదేశీ భాషల్లో కూడా వెళ్ళి అందరికీ చేరుతోంది. అందులో చక్కటి విశేషాలతో కూడినటువంటి పలు విషయాలను మనము చక్కగా శ్రద్ధగా తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. మరి అది ఎవరు మీకు తెలిసిన వాళ్ళు, మీ దగ్గరలో ఉన్న దత్తభక్తులు ఎవరైనా అడిగితే చెప్తారు మీకు. అదొక ఇట్లాగా రామకృష్ణ ప్రభలాగా అలాగా మనకు తెలుస్తుందన్నమాట. అందులో ఉన్న విశేషాలన్నీ కూడా మనకి చాలా బాగా తెలుస్తూ ఉంటుంది. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఏదో గ్రంథం కూర్చొని చదవాలంటే కష్టం కదండి, ఆ పలు గ్రంథాల సారము ఇందులో అక్కడక్కడ పువ్వుల్లాగా మనకు కనిపిస్తాయి. అదే మరి భక్తి మాల అంటే. అసలు ఈ భక్తి మాలని ఎంత చక్కగా వివరించారు చూడండి. ముక్తి కన్యా వివాహేచ్ఛ యద్యస్తి తవ మానసే ఆత్మాలంకరణార్థాయ భక్తిమాలాం గలేధర. ముక్తికన్య నిన్ను వరించాలంటే భక్తిమాలతో నిన్ను అలంకరించుకో అనేటువంటిది పుష్పగుచ్చం అన్నమాట. ఎంత బాగా చెప్పారు. అభయసిద్ధి గురించి ఇప్పుడు మనకు స్వామిజీ వారు చక్కటి అనుగ్రహ భాషణం ఇచ్చారు. అది చూసి అమృత బిందువుల్లోకి వెళ్దాం మనం. అభయసిద్ధి. విశ్వస్య జన్మస్థితి సంయమార్థే కృతావతారస్య పదాంబుజం తే వ్రజేమ సర్వే శరణం యదీశ స్మృతం ప్రయచ్చత్య భయం స్వపుంసాం. భాగవతము స్కందము 3:4-42. తాత్పర్యం: ఓ ఈశ్వర, ప్రపంచం యొక్క సృష్టి స్థితి లయల నిర్వహణ కోసం నువ్వు సగుణ సాకారుడవై అవతరిస్తూ ఉంటావు. అలా అవతరించిన నీ పాదపద్మాన్ని మేమందరం కలిసి శరణు వేడుతున్నాము. ఎందుకంటే ఆ పాదపద్మం తనను ఆశ్రయించిన సొంత జీవులకు అభయప్రదానం చేస్తూ ఉంటుంది కదా. సృష్టి క్రియా నిర్వాహకులైన ప్రకృతి దేవతలు చేస్తున్న శ్రీహరి స్తుతిలో ఇది 5వ శ్లోకం. వెనుకటి శ్లోకంలో వారు పరమాత్మ యొక్క సగుణ నిర్గుణ రూపాలకు సమన్వయం చేస్తూ జ్ఞాన వైరాగ్యాల బలాన్ని కలుపుకుంటూ పరమాత్మ యొక్క పాదారవిందాలను అందుకోవాలని ప్రయత్నం చేసి అది కూడా చేతకాక ఆ పాదపద్మాల క్రింద ఉన్న పీఠాన్ని శరణు వేడుతున్నామని చెప్పారు. శ్రీహరి పాదాల క్రింది పీఠం అంటే అది అఖండాకాశమేనని మనం వివరించుకున్నాం. మొత్తం మీద పర్యాలోచన చేసి చూస్తే పై ప్రక్రియలో సగుణ నిర్గుణ సమన్వయము, జ్ఞాన వైరాగ్య సాధనము వంటి సంక్లిష్ట విషయాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ చేతకాని వారు ఏం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం చెప్పేందుకోసమే ప్రకృతి దేవతలు ఈ సూక్తిగానం చేస్తూ ఉన్నారు. సృష్టికాలంలో అవ్యక్తంలోంచి వ్యక్తమవుతున్న కోటానుకోట్ల జీవరాశుల శక్తి సామర్థ్యాలు ఎలా ఉండబోతున్నాయో పరమాత్మకు తెలుసు. అందుకని ఆయన నిరాకారంగా ఉంటూనే సృష్టి స్థితి లయలను నిర్వహించగల సామర్థ్యం కలవాడైనప్పటికీ అల్పజీవుల మీద అనుగ్రహ బుద్ధితో సాకార స్వరూపాలను స్వీకరించి సృష్టి స్థితి లయలను నిర్వహిస్తూ ఉంటాడు. ఈ ఆకారాలనే అవతారాలు అని మహర్షులు పిలుస్తూ ఉంటారు. మామూలు జీవుల జన్మలన్నీ వారి పూర్వకర్మల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. పరమాత్మకు వెనకాల పూర్వకర్మే లేదు కనుక ఆయన జన్మించే అవకాశమే లేదు. అయినా సరే ఆయన తన సంకల్ప బలంతో తన ఇచ్ఛానుసారంగా తనకు తోచిన సమయంలో తోచిన రూపాన్ని అవతారాన్ని స్వీకరిస్తూ ఉంటాడు. ఇది పైకి జన్మలాగా కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి ఇది జన్మ కాదు. ఇలాంటి జన్మల్నే అవతారాలు అంటారు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో కూడా ధృవపరిచాడు. అజోపిసన్ నవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామ్య ఆత్మ మాయయ. భగవద్గీత 4వ అధ్యాయంలో 6వ శ్లోకం. నాకు నిజంగా జన్మ అనేది లేకపోయినప్పటికీ, పుట్టుట పెరుగుట మరణించుట వంటి వికారాలు నన్ను అంటలేకపోయినప్పటికీ, సమస్త జీవులకు నేనే అధిపతిని అయినప్పటికీ, త్రిగుణాత్మకమైన ప్రకృతిని నా చెప్పు చేతలలో నిలుపుకొని నా మాయాశక్తి ద్వారా నేను పుడుతున్నట్లుగా కనిపిస్తూ ఉంటాను అని ఆయన అర్జునుడికి బోధించాడు. దుష్ట శిక్షణ, అశిష్ట రక్షణ వంటి మహత్తర కార్యాలను నిర్వహించేందుకోసమే తాను ఇలాంటి అవతారాలను స్వీకరిస్తూ ఉంటానని కూడా అక్కడ ఆయన చెప్పి ఉన్నాడు. ఆ విషయాన్నే ప్రకృతి దేవతలు ఇక్కడ పరామర్శ చేస్తూ, నీ అసలు స్వరూపాన్ని పట్టుకోవడం చేతకాక నీ అవతార స్వరూపాల పాదాలను శరణు వేడుతున్నాం ప్రభు అని విన్నవిస్తున్నారు. అయితే ఈ శరణాగతిని వారు ఒంటరిగా చేయడం లేదు, సర్వే అందరూ కలిసి చేస్తున్నారు. ఈ మాటను ప్రత్యేకంగా చెప్పడం వల్ల కుటుంబ జీవనము, గ్రామ జీవనము, రాజ్య నిర్వహణం వంటి సామూహిక కర్తవ్యాలందు నిమగ్నులై ఉన్న సాధకులు తమ ప్రార్థనలు కూడా సామూహికంగానే చేయాలి అని వారు మనకు బోధిస్తున్నారు. ఇలాంటి సామూహిక ప్రార్థనల కోసమే దేవాలయ వ్యవస్థ అనేది రూపొందించబడింది. ప్రార్థనా రూపమైన శరణాగతిని ఎప్పటి వరకు చేయాలంటే పరమాత్మ వీరిని తనవారు స్వపుంసాం అనుకునేదాకా చేయాలి. మరి వీడు నావాడురా అని భగవంతుడు అనాలి. అదే మరి ఈశ్వర ప్రణిధానం అంటే. ప్రార్థనా రూపమైన శరణాగతిని ఎప్పటి వరకు చేయాలి అనేది స్వపుంసాం అనేదాకా చేయాలి. అదేమిటి, ఏ కార్యసిద్ధి కోసం ప్రార్థన ప్రారంభించామో అది సిద్ధించేంత వరకు మాత్రమే కదా ప్రార్థన చేయవలసింది అని సందేహించే వారి కోసమే ప్రకృతి దేవతలు ప్రయచ్చత్య భయం, అభయం అభయాన్ని ఇస్తుంది అనే పదప్రయోగం చేశారు. అనుకున్న పని తీరినా కూడా ప్రార్థనలు కొనసాగిస్తే నీకు జన్మజన్మలకు భయం అనేది లేకుండా పోతుందయ్యా అని ఈ పదబంధం సూచిస్తుంది. ప్రశ్న వచ్చింది మరి ఇప్పుడు, నాకిప్పుడు భయం ఉందని నేను చెప్పానా? సమాధానం: నువ్వు గుర్తించలేదు కనుక చెప్పలేకపోతున్నావు, కానీ నీకు అది ఉంది. మరి ప్రశ్న: నాకు భయం ఉంటే అది నాకు అనుభవంలోకి రాకుండా ఎలా ఉంటుంది? అంటే సమాధానం కూడా ఉంది. ఒకటికి లోపల క్యాన్సర్ ఉంది, వేరే ఏదో వైద్య పరీక్ష కోసం వెళ్తే ఇది బయటపడింది. వైద్యులు నీకు చాలా ప్రారంభ స్థితిలో క్యాన్సర్ ఉందయ్యా అని చెప్పారు. ఆ రోగి మొండికెత్తి ఉంటే నా అనుభవంలోకి ఎందుకు రాదు అని వాదించాడు. వైద్యులు వాడు వంక జాలిగా చూసి త్వరలోనే నీ అనుభవంలోకి వస్తుందయ్యా, కానీ ఆ దశకు వచ్చాక మా వైద్యాలు పనిచేయవు. అదృష్టవశాత్తు నీ వ్యాధిని ముందుగానే గుర్తుపట్టగలిగాము. దీనికి నీవు వెంటనే వైద్యం చేయించుకుంటే సరే, నీకు ఏ భయమూ లేకుండా పోతుంది అని బుజ్జగించి చెప్పారు. ఈ రోగి నేను ధైర్యంగానే ఉన్నా కదా, నాకు భయం ఏంటి అని వాదించాడు. ఈ రోగి బహుశా నీకు చుట్టమే అయి ఉంటాడు. ప్రశ్న: నీ ఎత్తి పొడుపు బాగానే ఉంది, కానీ ఆ రోగి భయము అనే పదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. అక్కడ భయము అంటే దుఃఖము అనే అర్థాన్ని వాడు గ్రహించగలిగి ఉంటే ఆ పిచ్చివాదన చేసి ఉండేవాడు కాదు కదా. సమాధానం: భయం అనే పదం యొక్క అర్థాన్ని నువ్వు కూడా గ్రహించలేకపోతున్నావు కదా. ప్రశ్న: నా విషయంలో దుఃఖం అనే అర్థం కూడా అన్వయించదు, నాకు అది లేదు కదా. అంటే సమాధానం: మళ్ళీ మొదటికి వచ్చావు, ఇందాక భయం లేదన్నావు, ఇప్పుడు దుఃఖం లేదంటున్నావు. మాటలు మార్చావు కానీ విషయం ఒకటిగానే ఉంది కదా. అది నీ అనుభవంలోకి వచ్చేసరికి నీ కొంప మునిగిపోతుందయ్యా అని మేము గోల పెడుతున్నాము. ప్రశ్న: పోనీలేండి, ఇన్ని వాదాలు ఎందుకు? మీరు అనుభవజ్ఞులు కదా, నా అనుభవంలోకి రాని భయాన్ని మీరు ఎలా గుర్తించగలిగారు? సమాధానం: నీలో భేదబుద్ధి స్పష్టంగా కనిపిస్తుంది కనుక గుర్తించగలిగాము. భేదబుద్ధి అంటే ఏంటి అని ప్రశ్న. నేను వేరు, పరమాత్మ వేరు అనుకోవడమే ముఖ్యమైన భేదబుద్ధి అనేది సమాధానం. ప్రశ్న మళ్ళీ: అది ఉండబట్టే కదా నేను పరమాత్మను ప్రార్థించగలుగుతున్నాను, అది దోషం ఎలా అవుతుంది? సమాధానం: ఇది మానవుల ఊహకు అందే సమస్య కాదు, అందుకే వేదమాత స్వయంగా బోధిస్తుంది. ఉత్ అరం అంతరం కురుతే అథ తస్య భయం భవతి, తైత్రీయోపనిషత్తులో చెప్పారు. ప్రశ్న: దానికి అర్థమేంటి? సమాధానం: ఉత్ అంటే చాలా, అరం అంటే స్వల్పమైన, అంతరం భేదాన్ని, కురుతే చేసినా కూడా, అధ ఆవిను వెంటనే, తస్య ఆ భేద దర్శనశీలికి భయం అంటే దుఃఖము భవతి కలుగుతుంది అని ఆ మంత్రానికి ప్రతిపదార్థం. పరమాత్మకు నాకు మధ్యలో రవంత భేదం ఉందనుకున్నా చాలు, ఆ జీవిలో దుఃఖ బీజం మొలకెత్తి తీరుతుంది అని ఆ వాక్యానికి తాత్పర్యం అనమాట, సంగ్రహంగా చెప్పుకునే తాత్పర్యం. ప్రశ్న: దీనికి ప్రకృతి దేవతల స్తోత్రానికి సంబంధం ఏంటి మరి? అంటే సమాధానం: పరమాత్మ వేరు నేను వేరు అనుకుంటే కానీ స్తోత్ర ప్రక్రియ ప్రారంభం కాదు. అన్నం వేరు నేను వేరు అనుకుంటే కానీ భోజన ప్రక్రియ ప్రారంభం కాదు. కానీ తిన్న అన్నం కడుపులో అలాగే రాయలాగా ఉండిపోతే అది విషమే అయిపోతుంది. ఆ అన్నం నీ కడుపులో కరిగిపోయి నీ రక్తంలో కలిసిపోయి అది నువ్వే అయిపోయినప్పుడు నేను వేరు తిన్న అన్నం వేరు అని అనవు కదా, అంతేనా? అలా అరిగిపోయిన అన్నమే నిజమైన అన్నం. అలాగే భేదభావనతో ప్రారంభమైన ప్రార్థన భక్తుడిలో జీర్ణం కావాలి, అప్పుడు ఆ ప్రార్థన ఆ భక్తుడిని భగవంతుడి యొక్క స్వీయ జనంలోకి చేరుస్తుంది. భగవంతుడి యొక్క స్వీయ జనం అంటున్నారంటే భగవంతుడికి భక్తుడికి మధ్య భేదం ఉన్నట్టే కదా అని ప్రశ్న. సమాధానం: భగవంతుడు నీలాంటి జనాల్లో ఒక జనం అయి ఉంటే నువ్వు చెప్పింది సత్యం అయి ఉండేది, కానీ యథార్థ స్థితి అలా లేదు. ఆయన ఒక వ్యక్తి కాదు, అఖండమైన చైతన్యం పేరే భగవంతుడు. అటువంటి భగవంతుడికి సంబంధించిన జనము అంటే జీర్ణమైనలో కలిసిపోయిన అన్నంలాగా ఆయనలో కలిసిపోయిన జనుడే. అలా కలిసిపోయినంత కాలము జీర్ణంగాని అన్నం వ్యాధికి బీజమైనట్టుగా ప్రార్థన దుఃఖానికి కూడా బీజంగానే మిగిలిపోతుంది. అంటే అలాంటి భక్తుడి యొక్క ప్రార్థన ఎప్పటికప్పుడు కొత్త భయ తరంగాలు తల ఎత్తుతూ ఉండడము, వాటికి ఒకసారి తలవగ్గి మళ్ళీ తల పైకెత్తుతూ ఉండడము అనే ప్రక్రియగా కొనసాగిపోతూ ఉంటుంది. ఈ దుఃఖ పరంపరలకు మధ్య మధ్యలో విచ్ఛేదం ఉంటుంది, కానీ శాశ్వత విచ్ఛేదం ఉండదు. అందుకనే వేదమాత ఉత్తరం స్వల్పంగా భేదభావన ఉన్నా సరే దుఃఖ బీజం తప్పదంటుంది. మరి ప్రశ్న: అలా అయితే సాధకుడు ఏం చేయాలి మరి? సమాధానం: తాత్కాలిక భయం తీరిపోయి కొత్త భయం ఉదయించే లోపల ప్రార్థన కొనసాగితే ఒక భయానికి మరో భయానికి మధ్య గల దూరం పెరుగుతూ ఉంటుంది. ఆ ప్రార్థన యొక్క బలం పెరుగుతున్న కొద్దీ ప్రార్థన ఆ జీవుడు యొక్క సహజ లక్షణంగా మారిపోతుంది. అది జరిగినప్పుడు బహిరంగ ప్రార్థన కాస్త అంతర్ముఖ ప్రార్థనగా మారుతుంది. అది కూడా దృఢతరమైనప్పుడు ప్రార్థించే భక్తుడికి ప్రార్థింపబడే భక్తుడికి మధ్య గల దూరం హరించుకుపోతుంది. ఇక్కడ ఏమన్నారు? ప్రార్థించే భక్తుడికి ప్రార్థింపబడే దేవుడికి మధ్య గల దూరం హరించుకుపోతుంది. అది జరిగితే కొత్త భయతరంగం తల ఎత్తే అవకాశం ఉండదు. ఆ స్థితి పేరే అభయస్థితి. దాన్నే ప్రకృతి దేవతలు ఈ శ్లోకంలో ప్రయశ్చతి అభయం అనే పదాల ద్వారా వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థితి భగవంతుని గురించిన స్మృతి ద్వారా అంటే స్మృతం లభిస్తుందని కూడా వారు చెబుతున్నారు. స్మృతి అంటే అవిచ్ఛిన్న స్మృతి, దానికే మరో పేరు మననం. అవిచ్ఛిన్న మననానికి మంచి ఉదాహరణ భ్రమర కీటక న్యాయం. అంటే ఒక రకం పురుగు చుట్టూ జుమ్మని మోగే తుమ్మెద అగిరగిరా తిరిగినప్పుడు భయం వల్ల పురుగు యొక్క ఏకాగ్రత పెరిగి దానికి తుమ్మెద మననం అవిచ్ఛిన్నమైనందువల్ల ఆ పాకే పురుగు రెక్కల పురుగుగా మారి ఎగిరిపోతుంది. నిరంతరం మననం వల్ల వచ్చే తాదాత్మ్య స్థితికి ఇది ఒక చిన్న సూచిక మాత్రమే. భ్రమర కీటక న్యాయం అంటాం కదా అది. భగవంతుని విషయంలో ఇలాంటి మననం తారాస్థాయికి చేరినప్పుడు నిజమైన తాదాత్మ్య స్థితి అనుభవంలోకి వస్తుంది. ఈ స్థితినే అభయస్థితి అని తైత్తిరీయోపనిషత్తు సూచిస్తోంది. మనకు ఎన్నో ఉపనిషత్తులున్నాయి, ఎన్నో శాస్త్రాలున్నాయి, కనీసంగా ఇప్పుడన్నా ఎవరైతే తీరికగా ఉంటారో, ఉద్యోగాల్లోంచి విరమణ పదవి విరమణ పొందిన వారు ఉంటారో, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ఉపనిషత్తు తీసి చదవడం మొదలెడితే కనీసంగా తమ పిల్లలకు మనవాళ్ళకి చెప్పగలిగేటువంటి వారు అవుతారు. అదనమాట తైత్తిరీయోపనిషత్తు సూచిస్తుంది. ఆ సూచనను అందుకున్న ప్రకృతి దేవతల అభయస్థితి మనకు అందే సులభోపాయాన్ని ఈ సూక్తి ద్వారా ఉపదేశిస్తున్నారు. ఈ ఉపదేశానికి సారాంశం ఏమిటంటే, నిర్గుణ నిరాకార ధ్యానం అందడం లేదని ఏ సాధకులు దిగులు పడవలసిన పని లేదు. సగుణ సాకార రూపాన్ని మొదట సకామకంగాను తర్వాత నిష్కామంగాను అవిచ్ఛిన్న అనుసంధానం చేయడం నేర్చుకుంటే చాలు. మొగ్గ విచ్చుకుని పువ్వైనట్లుగా ప్రార్థన భావనగాను, భావన ధ్యానంగాను, ధ్యానం మననంగాను, మననం అభయస్థితిగాను వికసించి గుబాళిస్తాయి అని. దత్త సద్గురు కృపాబల సంపన్నులైన మీకు ఈ వికాస పరంపర తామర తంపరే వర్ధిల్లుగాక. జయగురుదత్త అంటూ శ్రీ స్వామీజీ వారు ఇంత చక్కటి సూక్తిని మనకు అందించారు.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వామివారు రాసినటువంటి రాముడి కీర్తన చూడండి ఎంత బాగుందో. చక్కగా పాడుకోవచ్చు అలతి పదాలతో, అన్నమయ్య కృతిలాగా. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, పాదమెత్తి తాకెను బండరాతి తునకను, పాల వంటి స్వచ్ఛమైన భామ ఒకతే పుట్టెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. శివుని ధనసు నెత్తెను సీత మనసు నొత్తెను, రాక్షసాళి బ్రతుకులెల్ల విరిగి ముక్కలాయెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. భార్గవుండు మండిపడుచు దందడింపు చేసెను, వాని ఊర్ధ్వగతులు తోలి వచ్చి పాదమంటెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. గంగ నీటిలోన గుహుడు పాదయుగళి కడిగెను, గంగ తల్లి పొంగిపోయి నింగినంటి ఎగిరెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. రెక్క తెగిన పిట్ట కొరకు వెక్కి వెక్కి ఏడ్చెను, అశ్రుతర్పణము చేసి అమరలోకమిచ్చెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. వలచినట్టి నాతి విడచి కోతి కౌగిలించెను, రక్తి కన్న తనకు భక్తి రమ్యమనుచు చాటెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు. మనిషి అగుట నిలిపికొనుచు మహిమలెన్ను చేసెను, సచిదానంద యోగమిచ్చి సాధుజనులగాచెను. రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రాముడమ్మ రాముడు రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు. మోహనరాగంలో తాళం ఏక త్రిశ్రగతిలో సాగేటువంటి మధురమైనటువంటి రామకీర్తన ఇది. ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు మనము అమృత బిందువులకు వచ్చేద్దాము. చక్కటి ఈసారి చిటుకు సాహిత్యం నుంచి ఏం చెప్తారో చూద్దాం. చెప్పింది చేయవలెను, చేసేది చెప్పవలేను, చెప్పింది చిందించవలేను, మంచిది సచ్చిదానంద. ఎంత బాగుంది చూడండి. అంటే కాయన వాచ మనసేంద్రియర్వ అంటున్నాం కదా, ఇంద్రియాలు ఎలాగ మనం అంటే కాయన వాచ మనసేంద్రియ, మనసు చెప్పేది, మనసులో ఏది తలుస్తున్నావో అది చెప్పడం, చెప్పిన తర్వాత అదే ఏది చెప్తున్నావో అది చేయడం. కర్మణ్యేక మనస్యేక వచస్యేక మహాత్మానం కర్మణ్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్యన్యత్ మనస్యన్యత్ వచస్యన్యత్ దురాత్మనాం అని సద్గురు సూక్తి. అన్నీ ఉంటే దురాత్ములకి, కానీ ఏకంగా మాట్లాడేది మహాత్ములు. సత్పురుషులు మనస్సులో దేన్ని ఆలోచిస్తారో దాన్నే చెప్తారు, దాన్నే చేస్తారు. దుష్టులు దీనికి వ్యతిరేకంగా ఉంటారు. వారి మనసులో ఉన్న భావాన్ని మాటల్లో చెప్పరు వారు, మాటల్లో చెప్పిన దాన్ని చేతుల్లో చూపించరు వాళ్ళు. ఇది వారి యొక్క స్వభావం. సత్యమైన విషయమును కూడా ఇతరులకు ప్రియమును కలిగించినదిగా చెప్పమని ఉపనిషత్తు ఆజ్ఞాపిస్తుంది. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారు కదా, అది బాధాకరమైన నిజమైన వార్తను కూడా ఆనందంగా ఇతరులకు చెప్పకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా బ్రూయాత్ సత్యం అప్రియం అని నిర్ణయించారు. సత్యమనే పలకాలి అనే మాట నిత్య సత్యమే, కానీ ఇతరులకు హాని కలిగించేది బాధను కలిగించేది అయిన సత్యాన్ని వెంటనే వారి ఇంటికి వెళ్ళి చెప్పవలసిన అవసరం లేదు. సత్యమును చెప్పకపోవటం అసత్య దోషం కాదు కదా. అదేవిధంగా దానమును కూడా గర్వంతో చేయకూడదు. దానగుణం గర్వాన్ని అభివృద్ధి చెందించకూడదు. అనగా ధర్మ మార్గ ప్రవర్తన అధర్మ మార్గాన్ని సూచించకూడదు. ఎంత ఎక్కువగా ధర్మకార్యాలు చేసినా ఇంకనూ ఎక్కువగా చేయలేకపోతున్నామని సిగ్గుపడాలి, భయపడాలి, అంతేగాని గర్వించకూడదు. ఈ విధంగా మాటల్లోనూ చేతల్లోనూ మనసుల్లోనూ ధర్మ మార్గాలను కలిగి ఉండుటే సచ్చిదానందం, అదే మోక్షం అంటూ మనకు ఈ చిటుకు సాహిత్యం నుంచి ఈ అమృత బిందువును మనకు స్వామివారు అందించారు. జయ గురుదత్త. మరొక చిన్న భజనతో, స్వామివారు రాసినటువంటి చక్కటి భజనతో మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. ఓమితి బ్రహ్మ ఏకాక్షర, రాగం మిశ్రహేమవతి, మధ్యమ శృతి, తాళం ఆది. ఓమితి బ్రహ్మ ఏకాక్షర సాధన చతురా ద్వియాక్షర, ఓమితి బ్రహ్మ ఏకాక్షర సాధన చతురా ద్వియాక్షర, యోగా సూత్ర త్రియాక్షర మంత్ర రహస్య చతురాక్షర, పరమ పావన పంచాక్షర ఇహ పర సాధన షడాక్షర. ఓమితి బ్రహ్మ ఏకాక్షర సాధన చతురాదియాక్షర, ఆత్మా దర్శన సప్తాక్షర మహదానంద అష్టాక్షర. ఓమితి బ్రహ్మ ఏకాక్షర సాధన చతురాదియాక్షర, మోక్ష సాధన నవాక్షర నాద బిందు దశాక్షర. ఓమితి బ్రహ్మ ఏకాక్షర సాధన చతురాదియాక్షర, భక్తి సాధన సచిదానంద, భక్తి సాధన సచిదానంద 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 సచిదానంద. ఓమితి బ్రహ్మ ఏకాక్షర సాధన చతురాదియాక్షర, సాధన చతురాదియాక్షర ద్వియాక్షర. జయ గురుదత్త.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే ఉషా గారి అమృత బిందువులు కార్యక్రమం జూన్ 27, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ద హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ద బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.